ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో మన సోనం గారి ఇంటర్వ్యూతో ఎంతో చక్కగా స్వామివారి ప్రేమతత్వాన్ని మనందరికీ తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంత నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధి సనాతన సారథి సుందర
మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడని శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశజారి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న శ్లోకాన్ని చెప్పాను. త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా త్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. ఈ విధంగా సాయి భగవానుని కొనియాడాలంటే ప్రతి ఒక్క భక్తుడు ఆ విధాలలో ఆ భగవానుణ్ణి అనుభవించి ఉండాలి. అయితే సాయి భగవానుడు తనదైన రీతిలో ఆ భగవత్ సంకల్పంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తాను ఒక అన్యోన్య సంబంధాన్ని ఏర్పరచుకున్నారు భక్తులతో. భాగవతం అంటే భగవంతుని లీలా విశేషాలను కనుగొనడమే. ఆ లీలా విశేషాలు మరేమో కాదు, భక్తుల జీవితాలను పరికించి చూస్తే ఆ భగవంతుని సాక్షాత్కారం మనకి అర్థమవుతుంది. ఆ భగవంతుడేమిటో మనకి ఎంతైనా గోచరమవుతుంది. భక్తులకు భగవంతునికి ఉన్న ఆ అన్యోన్య సంబంధం, ఆ దివ్యానుబంధాన్ని తెలుసుకోవడానికి మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మొట్టమొదటిగా సత్సంగం ఎంత ప్రాముఖ్యమైనదో స్వామివారు మనకి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరిలో మనం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని వినబోతున్నాం. ఒక స్వామివారి చిరకాల భక్తునితో మనం సత్సంగాన్ని వినబోతున్నాం. అయితే ఈ సత్సంగం ద్వారా మనం స్వామివారి దివ్య లీలా విశేషాలను వింటూ ఆ దివ్యానుబంధం భగవంతునికి భక్తునికి మధ్య ఏ విధంగా ఉంటుందో ఒక ఉదాహరణగా మనం ఈనాడు చూద్దాం. అయితే మనకి పరిచయ కార్యక్రమాన్ని అందిస్తున్నవారు శ్రీ జగన్నాథరావు గారు. ఈనాటి మన ఇంటర్వ్యూకి వచ్చిన వారు మున్ముందు మీకే తెలుస్తుంది. ఇంటర్వ్యూలోకి వెళ్దాం.
ఇవాళ మన రేడియో సై స్టూడియోలో స్వామివారి చిరకాల భక్తులు స్వామివారితో ఎన్నోసార్లు దర్శన స్పర్శన సంభాషణ అనుభవాల్ని పొందినవారు అయిన శిష్యుల యజ్ఞనారాయణ శాస్త్రి గారు ఉన్నారు. వారు మొట్టమొదటిసారి స్వామిని ఎప్పుడు ఏ విధంగా దర్శనం చేసుకున్నారో, ఆ తర్వాత స్వామిని తన సర్వస్వం అన్నట్టు జీవితం ఏ విధంగా గడుపుకుంటూ వస్తున్నారో ఆ వివరాలు వారి దగ్గర నుంచి తెలుసుకుందాం. శాస్త్రి గారు, సాయిరాం.
సాయిరాం.
ఏ విధంగా స్వామివారు మీకు జీవితంలోని మార్పులు తెచ్చారో ఈ వివరాలు మా శ్రోతలకి మీరు కొంచెం వినిపించండి.
మొట్టమొదటిగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి నమస్కరిస్తూ, మా మాతాపితల్ని నమస్కరిస్తూ, మా మాతాపితల ద్వారా నేను స్వామివారిని తెలుసుకుంటానికి నాకు అవకాశం లభించింది. మా నాన్నగారు ప్రప్రథమంగా రేపల్లె దగ్గర ఇసుకపల్లిలో సిద్ధి సాయిబాబా విగ్రహ ప్రతిష్టకి అక్కడికి వెళ్లటం జరిగింది. అక్కడి నుంచి ఏలూరు ఎడుతుంటే స్వామివారు, అక్కడి నుంచి ఏలూరు కూడా వెళ్లటం జరిగింది.
షిరిడి సాయి ప్రతిష్టకి స్వామివారు వచ్చారా?
స్వామి చేశారు, విగ్రహ ప్రతిష్ట చేశారు రేపల్లె దగ్గర ఇసుకపల్లి.
అప్పుడు మీ నాన్నగారు దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు?
నాన్నగారు దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవన్నీ లేట్ అయ్యి అక్కడికి వెళ్లేటప్పటికల్లా అక్కడ ఉపన్యాసం ముగించేసుకున్నారు స్వామి. ఏలూరు వెళ్ళటానికి సిద్దమవుతున్నారని తెలిసింది. మా నాన్నగారితో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కలిసి ఏలూరు వెళ్లటం జరిగింది. ఏలూరులో అక్కడ గీతాభవనం అని శ్రీ గోవిందరాజు గారు నిర్మించారు. అక్కడ నవరత్నాలు వజ్రాలు తీసి ఆ యొక్క ప్రతిష్టని చూస్తాం. ఆ పక్కనే వారి యొక్క ఉపన్యాసం కూడా వేదిక ఏర్పాటు చేస్తే ఆ ఉపన్యాసం విని ఆ ప్రేరణతో స్వామి యందు భక్తి విశ్వాసములు కలిగి మొదటి నుంచి ఆధ్యాత్మిక రంగంలో ఉండడం చేత ఇంకా ఇది ప్రేరణ కలిగి తర్వాత పుట్టపర్తికి వెళ్లాలని చెప్పి కలిగింది. దీనికి సహాయకులుగా మన భగవాన్ సత్యసాయిబాబా వారి అన్నగారు శేషమరాజు గారు, వారి అల్లుడు గారు, అమ్మాయి గారు రావటం తటస్థిస్తూ ఉండేది.
వారి అల్లుడు గారి పేరేంటి?
అల్లుడు గారి పేరు రామరాజు గారు.
వారు ఎక్కడుండి?
వారు విజయవాడలోనే రైల్వేలో పనిచేస్తూ ఉండేవారు. రైల్వేలో కొంతమంది మిత్రులు మా నాన్నగారి సత్సంగానికి వస్తూ ఉండటం చేత
అండి, మీ నాన్నగారికి మొట్టమొదటి నుంచి సత్సంగాలు ఇలాంటివి
గీత చుట్టుపక్కల గ్రామాల్లో ప్రసంగాలు అన్ని ఆధ్యాత్మిక సంస్థలతో పరిచయం ఉండటం, ఏ మహానుభావులు వచ్చినా గాని వెళ్లి నమస్కరించటం, అదే భావంలో వీరి దగ్గరికి కూడా వచ్చారు.
ఇది ఏ సంవత్సరం అయింటుంది?
ఇది 61.
అది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చింది.
స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటిదో 61 శివరాత్రి నాడు.
అది అప్పుడు మీ నాన్నగారు ఒక్కరే వచ్చారా, మీరంతా కూడా వచ్చారా?
మేమంతా రాలా. ఎందుకంటే అప్పుడు రైల్వేలో మిత్రులు కొంతమంది ఈ రామరాజు గారు, తర్వాత చంగళరాయన్ గారు అని చెప్పి మంచి రైల్వేలో ఏజీ ఆఫీసులో ఇంకా వారి సన్నిహితులు మంచి పొజిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మా నాన్నగారి దగ్గర సత్సంగానికి వస్తూ ఉండేవారు. తర్వాత మన స్వామి దగ్గర మేనేజర్గా పనిచేసినటువంటి స్వామిలో ఐక్యమైనటువంటి శ్రీ వైవి కుటుంబరావు గారు కూడా అప్పటి
డిస్ట్రిక్ట్ కుటుంబరావు గారు ఎక్కడ ఉండేవారు?
వైవి కుటుంబరావు గారు ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఉండేవారు, అత్తవారిల్లో విజయవాడ. వారు ఇల్లెందులో ఉంటూ తర్వాత విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చినప్పుడు ఇక్కడ ఇట్లా జరుగుతున్నాయని తెలుసుకుని వారు కూడా వచ్చి, వారు వారి శ్రీమతి గారు కూడా వచ్చి
స్వామివారి విషయం మీ ఇంటికి మీ నాన్నగారి తరపున వచ్చారు. అయితే దానికి శేషమరాజు గారి అల్లుడు మన కుటుంబరావు గారు వీళ్ళంతా కూడా దానికి తోడ్పడ్డారు. మొదటిసారి స్వామి దగ్గర దర్శనానికి వచ్చినప్పుడు మీ నాన్నగారి అనుభవం ఏమిటి?
మొట్టమొదటిలో మా నాన్నగారు రేపల్లె, ఏలూరు ఇవన్నీ చూసుకున్న తర్వాత శివరాత్రి నాడు 62లో పుట్టపర్తి పప్రథమంగా రావటం జరిగింది. ఒక చోట నిలబడి ఉన్నారు. నిలబడి ఉన్నప్పుడు స్వామి ఆ విధంగా వెడుతున్నారు. ఆ వెడుతూ మీకేం కావాలని అడిగారు. అడిగితే ఆయన ఏం ధనగనక వస్తు వాహనాలు గాని ఏమీ కోరలేదు. ఆయన ఇదివరకు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఉండటం చేత స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో కూడా చేస్తే వారు ఆశీస్సులు లభిస్తాయి, ఆశీస్సులతో అన్ని రంగాల్లోనూ మనకు బాగుంటుందనే ఆ భావంలో ఉండేవారు. అందుచేత మీ దివ్య సన్నిధిలో ఆధ్యాత్మిక ప్రసంగం చేసుకుంటాను స్వామి అంటే, అక్కడ ఒక వాలంటీర్ గారు పెడుతుంటే వారిని పిలిచి వీరి పేరు రాసుకోండి, ఈరోజు రాత్రి, ఈరోజు శివరాత్రి, ఈరోజు రాత్రి వారి యొక్క ఉపన్యాసం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అనౌన్స్ చేశారు.
మీ నాన్నగారి ఉపన్యాసం వెంటనే డిసైడ్ అయిపోయింది.
అదే చోట మీకేం కావాలని అడగటం, పిలవటం, పేరు రాసుకోవటం డిసైడ్.
నాన్నగారి పేరు ఏంటి?
శిష్ల వెంకట లక్ష్మి నరసింహం ప్రొఫెసర్, ఎస్విఎల్ నరసింహం అని అంటారు. సరే,
అయితే ఆ సాయంత్రం మీ నాన్నగారి ప్రసంగం జరిగింది.
ప్రసంగం జరిగిందండి. స్వామి ఆశీర్వదించారు. ఆయన ఏం కోరుకోలేదు, నమస్కారం పెట్టుకున్నారు. ఆయన ఊరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రతి పర్యాయం కూడా నేనే బెడ్డింగ్ సర్దుతూ ఉంటాను. ఆ ఊరు వెళ్ళి వచ్చిన తీసేసి ఊరు వెళ్ళేటప్పుడు మళ్ళీ బట్టలు పెడుతూ ఉంటాను. ఆ విధంగా ఊరు నుంచి వచ్చిన తర్వాత పట్టుపర్తి నుంచి ఆ బెడ్డింగ్ సర్దుతుంటే 12 ఫోటోలు ఉన్నటువంటి ఒక ప్యాకెట్ దాంట్లో కనపడింది. నాన్నగారు ఇది మీరు కొన్నారా అంటే నేను కొనలేదన్నారు. మీరందరినీ ఒకసారి తీసుకెళ్లిన తర్వాత మనకి ఏం కావాలో అప్పుడు కొనుక్కోవచ్చని చెప్పి నేను మటుకు ఏమి కొనలేదు, మామూలుగానే వచ్చానని చెప్పారు. తర్వాత చూస్తే 12 ఫోటోలు ఉన్నాయి. మా ఇంటికి దగ్గరలో కొంతమంది సత్సంగానికి వచ్చేటువంటి మహిళలు గాని వాళ్లు మాకు కూడా ఏదైనా ఉంటే బాగుంటుందని అడిగినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోటో ఇచ్చాం. మాకు ఒక ఫోటో మిగిలింది. ఇంకా కొంతమంది అడగటం చేత అవి జిరాక్స్ కాపీలు తీసి కూడా.
ఆ ఫోటో స్వామి ఎలాంటి ఫోటో ఇచ్చారు?
స్వామి సత్యసాయిబాబా గారు అభయహస్తంతో కుర్చీలో కూర్చున్నది, మన హృదయంలో సిద్ధి సాయిబాబా గారు ఉన్నది. సంతకం చేసి డేట్ కూడా.
ఏం సంతకం చేశారు స్వామి?
విత్ బ్లెస్సింగ్స్ శ్రీ సత్యసాయిబాబా. డేటు 26/11/60.
ఆ ప్యాకెట్ మీ నాన్నగారి పెట్టిలో కనబడ్డాయి?
మాకు కనబడ్డాయి. కొన్నారంటే కొనలేదన్నారు. అమ్మ ఇది ఒక లేదు అనుకున్నాం.
ఆ తర్వాత మళ్లీ స్వామి దగ్గరికి మీరంతా ఎప్పుడైనా కలిసి
వచ్చారా? దీనికి తర్వాత ఆ చిన్న పుస్తకం రామరాజు గారు ఇచ్చినప్పుడు మేము చదువుతున్నప్పుడు,
రామరాజు గారు అంటే ఎవరైనా?
మన శాసనరాజు గారి అల్లుడు గారు ఓ పుస్తకం ఇచ్చినప్పుడు చదువుతున్నప్పుడు ఇంతమందికి ఈ లీలలు మహత్యాలు కనపడుతున్నాయి, మాకు కూడా ఏదైనా కనపడితే బాగుంటుంది అనుకున్నాం. వీపూది పళ్ళు అని చెప్పి అవి మాకు తెలుసు కాని వీపూది రాసుకోవటం అందులో చదివాం. పసుపు, కుంకుమ, వీపూది పట్టాలు ఇట్లాంటివి వస్తున్నాయని. ఓ రోజున మా అమ్మగారు ఊడుస్తున్నప్పుడు ఒక వీపూది పొట్లం పడింది. ఇంకో గదిలోకి వెళ్లి ఊడుస్తున్నప్పుడు ఇంకొక పొట్లం పడింది. వారు ఈ చేతిలో ఉన్న పొట్లం పొరపాటున దారి పడిందేమో అనుకున్నారు. తీరా చూస్తే 2 పొట్లాలు ఉన్నాయి. ఇంకో గదిలోకి వెళ్లి ఊడుస్తుంటే ఇంకో పొట్లం కనపడింది. 3 పొట్లాలు ఉన్నాయి. ఈ విధంగా ఆ వీపూది ప్యాకెట్ కనపెట్టడం, మా నాన్నగారికి ఆ విధంగా అనుగ్రహించటం, వివాహానికి 2 సంబంధాలలో ఒకటి అవుతుందని చెప్పటం, ఆ వివాహానికి మా అందరికీ కూడా.
ఎవరి వివాహానికి అది?
నా వివాహం.
ఎంతమంది తండ్రి గారి సంతానం?
ఇద్దరు సంతానం.
ఇద్దరు సంతానాలు? మీరు పెద్ద చిన్న?
నేను పెద్ద. ఆ వివాహానికి మాకేంటంటే మిగతా శ్లోకాలు చాలా మంచి మంచి ఉన్నాయి, జానక్య గాని శ్రీరామ పత్ని గాని, స్వామి వారి మీద రావాలని మా కుటుంబ సభ్యులమంతా కూడా అనుకుంటే.
ఏంటి వెడ్డింగ్ కార్డు?
వెడ్డింగ్ కార్డుకి ఆ రోజు రాత్రి, ఒక రోజు రాత్రి ఆ రోజుల్లో చిన్న సైజు పుస్తకాలు వస్తూ ఉండేవి సనాతన సారది. దాంట్లో కొంతమంది ప్రముఖులు, కవులు, రచయి వాళ్ళు శ్లోకాలు రాశారు. వారి యొక్క పేరు మర్చిపోయాను, ఆ ఇయర్ సనాతన సారథి కూడా మర్చిపోయాను. కానీ ఆ సనాతన సారథులు ఆ శ్లోకాలు ఉన్న చోట ఒక శ్లోకం మీదే కిటికీలో నుంచి జ్యోతి వచ్చి ఆ శ్లోకం మీద పడింది. వారికి సుమారుగా ఒకసారి పుస్తకం చదివంటం చేత ఆ శ్లోకాలు అది ఎక్కడ పడిందో గుర్తు పెట్టుకుని మరునాడు మా నాన్నగారికి చూపిస్తే ఆనందపడిపోయారు.
ఎవరికి?
ఇది మా అమ్మగారికి కనపడింది.
మీ అమ్మగారికి?
మా అమ్మగారికి కనపడింది. మా నాన్నగారు చూసి శ్రీకారంతో ప్రారంభమైంది, మంగళకరం శుభకరం. అదే కాదు, క్లుప్తంగా పుట్టపత్తంతా కూడా వెనకటి యొక్క అవతారంతో సహా చిత్రావతి నది అన్ని కూడా.
ఆ శ్లోకం మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా?
ఉందండి.
అది ఒకసారి చెప్పండి.
శ్రీమన్ నిర్మల పావనోదకల చిత్రావతి సత్తటే బాస్వత్పర్తిపురే ప్రశాంతి నిలయే భద్రాసనే సంస్థితం షిర్దీ సాయి నవావతార విభవం శ్రీ సత్య సాయీశ్వరం సర్వజ్ఞం మనసా స్మరామి సతతం సత్యం శివం సుందరం.
ఈ శ్లోకం మీద ఆ లైట్ పడ్డాలి. ఈ శ్లోకాన్ని మీ పెళ్లి శుభలేఖలు వాడుకున్నారు?
పెళ్లి శుభలేఖలు, మా బంధువులు, మిత్రులు, మన సమితులు, సాయి బంధువులు, మన కృష్ణా జిల్లా భాస్కర్రావు గారు, వెంకటేశ్వరరావు గారు వారు, ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు అడిగినా, సాయి భక్తులు గాని మా బంధువులు గాని అడిగినప్పుడు ఈ శ్లోకం, ఈ వెడ్డింగ్ కార్డు స్వామికి పంపించాం, తర్వాత స్వామికి బట్టలు పంపించాం. స్వామివారు మీనాక్షమ్మ గారు అని ఉండేవారు ఇక్కడ. అందినయ్య స్వామి ఆనందం అన్నారు. కాకపోతే మీరు స్వీట్స్ కూడా పంపించారు, అది కొద్దిగా బట్టగా ఉంటుందట అంతే అనుకున్నారు, చాలా ఆనందపడ్డారు అని చెప్పి మాకు మీనాక్షమ్మ గారు తెలియజేశారు. ఈ విధంగా అయిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 67వ సంవత్సరంలో,
అంటే మీ మ్యారేజ్ అయిన 4 సంవత్సరాల తర్వాత.
4 సంవత్సరాల తర్వాత ముందుగా 63లో మ్యారేజ్ అయింది, 65లో మాకు అమ్మాయి కలిగింది. అటు పెద్దవారు ఇటు పెద్దవారు కలిసి భారసాల చేసి శ్రీలక్ష్మి అని పేరు నిర్ణయించారు. నాకు మటుకు మనస్సులో స్వామివారి చేత పెట్టించాలనుంది. అటు ఇటు పెద్దవారి మాట కాదనలేకపోయాను, కానీ మనస్సులో అది ఉంది. తర్వాత పుట్టపర్తికి రావటం జరిగింది. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు, అమ్మాయి కలిగింది, చాలా సంతోషం అన్నారు. స్వామి పేరు పెట్టాలంటే పెట్టారు కదా అన్నారు. కాదు స్వామి, అటు వాళ్ళు పెద్దవాళ్ళు పెడుతున్నారు, నేను కాదనలేకపోయాను, నాకు మటుకు మీరు పెట్టాలనుందంటే అమ్మాయిని తీసుకొచ్చారు అన్నారు. చిన్నపిల్ల కదా అని పంపించలేదు స్వామి అన్నాను. తర్వాత వచ్చినప్పుడు మళ్లీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ
అంటే ఆ సమయంలో మరి పేరేం చెప్పలేదు?
చెప్పలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను అడుగుదాం అనుకుంటున్నాను, అమ్మాయిని తీసుకొచ్చావా అన్నారు. స్వామి చిన్నపిల్ల ఫెసిలిటీస్ అవి కష్టం, ద్వారా ప్రయాణం అని చెప్పి పంపించలేదు. అబ్బా ఏం చేద్దాం, మరి ఓ పని చేస్తావా అన్నారు. స్వామి తప్పకుండా చెప్పండి స్వామి, ఆలస్యం అవుతుంది, ముందు పేరు పెట్టేస్తాను, మరి తర్వాత వచ్చే అమ్మాయిని చూపిస్తావా అన్నారు. అప్పుడు సాయి గీత అని పెట్టారు. ఆ ఆనందంతో ఇంటికి వచ్చేసి సాయి గీత మా వాళ్ళందరికీ చెప్పేశాం. ఈ విధంగా జరిగిన తర్వాత 67వ సంవత్సరంలో
మీ అమ్మాయికి పేరేమని పెట్టారు, ఎప్పుడు మళ్ళీ తీసుకొచ్చి స్వామికి చూపెట్టారు?
మా అమ్మాయిని 1968 జనవరి 3 కోటి సంక్రాంతి 2 పర్వదినాలు మధ్య 2 పర్వదినాలకి ఉన్నాం, అప్పుడు వచ్చాం.
ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏమిటి?
ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే 67 ఆగస్టులో అపెండిసైటిస్ కి ఆపరేషన్ అయింది.
ఎవరికి?
నాకు. నాకు అపెండిసైటిస్, అది అపెండిసైటిస్ అని తెలుసుకోలేకపోయారు. మా ఫ్యామిలీ డాక్టర్ గారు 2 రోజులు హాస్పిటల్లో ఏవో మందులు ఇస్తూ ఉంచారు. ఇక్కడ ప్రముఖ సర్జన్ గారి హాస్పిటల్లో కూడా ఆయన కూడా ఏమి
బాధపడలేదు. ఎక్కడ జరిగేవి?
ఇదంతా విజయవాడలోనే. ఆయనకి పాపం ఏమి బాధపడలేదు. తర్వాత రామరాజు గారు ఇక్కడికి పుట్టపర్తికి రావటం జరిగింది. వాడు చాలా కాలం ఉన్నారు, ఇంకా ఉండు ఉండు అంటున్నారు, ఇంకా నువ్వు బయలుదేరి వెళ్ళిపోవని చెప్పి ప్రసాదం ఇచ్చారు.
రామరాజు గారు అంటే
శాసనరాజు గారు, అల్లుడి గారు,
శాసనరాజు
గారు ప్రసాదం ఇచ్చి ఇంకా వెళ్ళిపోమన్నారు. కాకతాళీయంగా ఏమిటంటే అన్నాళ్ళు ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు, వెళ్ళిపోమన్నారు. ఆయన ఆఫీస్కి వెళ్ళారు రైల్వేలో. వాళ్ళ మిత్రులంతా కనపడి, మన ప్రిన్సిపాల్ గారు అబ్బాయి బాగుండలేదు, ఒంట్లో హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు. అందుకే నన్ను స్వామి వెళ్ళిపోమన్నారేమో, వెళ్ళిరా అన్నారు. ఇంతకాలం ఇచ్చారు, ఇప్పుడు వెళ్ళిరా అన్నారు. ప్రసాదం ఇచ్చారు, నేను ముందు ఆ ప్రసాదం వారికి ఇస్తానని చెప్పి సాయంత్రం 4 గంటలు ఆ ప్రాంతాల్లో వచ్చి ప్రసాదం ఇచ్చి అంతా రాసి,
అంటే మీరు ఎప్పుడు ఎక్కడ హాస్పిటల్
హాస్పిటల్లోనే ఉన్నాయి బెడ్ రిడెన్ రాసి, నాకు స్వామినే తెలుసుకుంటూ పడుకుంటున్నాను, స్వామి శ్లోకాలు, స్వామి దండకాలు, స్వామి మీరున్నారు అంటే రామరాజు గారు చెరిగి పూజ పెట్టారు. ఇంకా ధైర్యం వచ్చింది. ఆ డాక్టర్ గారు, గివ్ మీ ఎ ఛాన్స్, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, ఎనీవే క్రిటికల్ పొజిషన్, ఆపరేషన్ చేయకపోయినా కష్టమే, ఆపరేషన్ చేసినా కష్టమే, బట్ లెట్ మీ టేక్ ఎ ఛాన్స్, భగవాన్ ఇస్ దేర్ అనే భావంతో వారు 14 రాత్రి ఆపరేషన్ చేసి
14 ఆగస్టు 14 ఏ సంవత్సరం
67 రాత్రి ఆపరేషన్ చేశారు. ఎక్స్రేకి కానీ వాళ్ళ టెస్ట్లకు కానీ దేనికి అందలేదు. దే ఓపెన్డ్ అండ్ ఫౌండ్ అవుట్ అపెండిక్స్ బరస్టెడ్. అప్పుడు అపెండిసైటిస్ అని చెప్పి తెలుసుకుని అది చేశారు. ఆయన ఎన్నో ఆపరేషన్ చేశాను, హెర్నియా, హైడ్రోసిలు, ఎన్నో ఎన్నో చేశాను, ఇటువంటి కేసు నా లైఫ్లో నేను చూడలేదని చెప్పి ఆయన ఆ ఆనందంతో, ఇది ఎట్టైనా కష్టమే, క్రిటికల్ కండిషనే, దేనికైనా కానీ దే ప్రిపేర్డ్ అయినప్పటికీ కూడా సక్సెస్ అవటం చేత ఆయన ఆ బట్టలతోనే, ఆ సర్జికల్ డ్రెస్సుతోనే బయటకు వచ్చేసేసి ఆనందంతో, హీ ఈజ్ నౌ విత్ అస్. మా వాళ్ళు అంతవరకు వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళు బాధలు, వాళ్ళు ఉన్నారు, ఇది ఆనందపడ్డారు.
ఈ తర్వాత మరి ఎప్పుడు వచ్చారు మీరు స్వామి దగ్గరికి?
ఇది అయిన తర్వాత 68, ఇది 67, 5 నెలలు అయిన తర్వాత 68 ఈ జనవరి తర్వాత వచ్చి సంక్రాంతి దాకా ఉన్నాం ముక్కొట్టుకొచ్చి. మా మామగారు కూడా మాతో పాటు వచ్చారు. మా మామగారిని స్వామి పిలవటం జరిగింది ఇంటర్వ్యూకి. పిలిచినప్పుడు మేమందరం కూడా, ఏ ఒక్కరిని ఫ్యామిలీలో పిలిచినా అందరం కూడా వెళ్ళటం జరిగేది కాబట్టి మేమందరం కూడా వెళ్ళాం. ఆ వెళ్ళినప్పుడు మా అమ్మాయిని లోపలికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు మా అమ్మాయిని నేను ఎత్తుకున్నాను. ఎత్తుకుంటే నువ్వు కాదు, అమ్మాయి ఎత్తుకోవాలన్నారు. ఎత్తుకున్న తర్వాత
వాళ్ళ అమ్మని ఎత్తుకోమన్నారు.
ఎత్తుకున్న తర్వాత పలకాబల్పం దగ్గర పెట్టుకున్నాం. అక్షాభ్యాసం ఓంకారం రాసి 3 సార్లు తెచ్చి చదువు బాగా వస్తుంది చెప్పించండి అని అన్నారు. ఫస్ట్ డెలివరీ కాస్త భయపడిందండి, ఇప్పుడు మరి సెకండ్ డెలివరీ అంటే సునాయాసంగా వస్తుందన్నారు. అప్పుడు క్యారీయింగ్, ఈసారి మగపిల్లవాడు పుడతాడని చెప్పారు, బ్యాలెన్స్ షీట్ అవుతుందని చెప్పారు.
మీరు స్వామి దగ్గరికి ఎన్నిసార్లు వచ్చారు? ఆర్గనైజేషన్ పరంగాను మీకు ఏమైనా అనుభవాలున్నాయా? మీ ఇంట్లో స్వామి భజనలు చేసుకునేవారా?
అక్కడ స్వామివారి అనుగ్రహం అనుకుంటాను. మేము ఒకరింట్లో అద్దెకుండేవారు. ఆ అద్దెకుండేవారు ఆధ్యాత్మిక జిజ్ఞాస పిపాసకులు, ఆధ్యాత్మిక గురువులు, వారికి 10 మంది శిష్యులు ఉండేవారు. మా అమ్మగారు కూడా ఉపదేశం పొంది ఆవిడ కూడా ఆధ్యాత్మికంలో ఉన్నారు. వీళ్ళంతా మహిళా సత్సంగం, మా నాన్నగారి జనరల్గా జెంట్స్ సత్సంగం పెట్టుకునేవాళ్ళు. ఈ విధంగా వీళ్ళు వాళ్ళు అందరూ కూడా కలిసి స్వామి మీద భక్తి కలిగి ఈ కొన్ని లీలలు కనపడటం చేత వైవి కుటుంబరావు గారు వచ్చి కొన్ని, మేడూరు కుటుంబరావు గారు మా మందిరం క్యాంటీన్లో కూడా చాలా కాలం సేవ చేశారు, వారు వచ్చేవారు. వారి బ్రదర్ మా దగ్గర చదువుకున్నారు మా ఇన్స్టిట్యూషన్లో. కుటుంబరావు గారు స్వామిని అడిగారు, స్వామి మా బ్రదర్ని ఏం చేయమంటారంటే, మన నరసింహం ఉన్నాడు కదా మన విద్యానికేతన్, విజయవాడలో చేస్తాండి అన్నారు.
విద్యానికేతన్ అంటే ఏమిటి?
విద్యా సంస్థ.
మీ నాన్నగారు పెట్టుకున్న విద్యా సంస్థ?
నాన్నగారు పెట్టుకున్న విద్యా సంస్థ, అందులో చేస్తండి అన్నారు. ఆయన అట్లా వాళ్ళ బ్రదర్ని చేర్చడం, ఆయన వచ్చినప్పుడల్లా మాతో గడపడం, లీలలు చెప్పడం, ఇట్లా కాకుండా రైల్వే వాళ్ళు చెప్పడం, ఇట్లా కాకుండా వైవి కుటుంబరావు గారు వారి శ్రీమతి గారు కూడా వచ్చి లీలలు చెప్పడం. వైవి కుటుంబరావు గారు ఎప్పటికప్పుడు నేను రిజైన్ చేసేసి జాబు స్వామి అది నేను చేయలేకుండా ఉన్నాను, మీ దివ్యసన్నిధిలో ఓ చిన్న సేవా కార్యక్రమం ఇచ్చినా ఉంటానంటే వద్దు 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 అని చెప్తే అప్పుడు వారు అది స్వామి ప్రేరణ, మా సందులోనే మా వీధిలోనే ఒక బిల్డింగ్ కూడా కొనుక్కోవడం తటస్థించింది. ఇక్కడి నుంచి పనివాళ్ళని తీసుకెళ్లి ఆ కమలం అవన్నీ కూడా పెట్టించుకుని చాలా ఆనందంగా ఎప్పుడైనా సెలవులకు వచ్చినప్పుడు ఇక్కడ రెండు రోజులు ఉండి మాకు అనుభవాలు చెబుతూ మళ్ళీ పట్టుపట్టుకు వచ్చి అట్టా వారి యొక్క ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు. ఇట్లా కొంతకాలం జరుగుతుంది. జరుగుతున్న తర్వాత వైవి కుటుంబరావు గారి మామగారు లక్కరాజు పంతులు గారు, లక్కరాజు నిరంజన్ రావు గారు, ఈ విధంగా అందరూ కూడా గంధం నాగేశ్వరరావు గారు అని కొంతకాలం మంద అంటే ఇక్కడ కూడా పనిచేశారు, పాండురంగారావు గారు అని ఇట్లా ఎవరికి వాళ్ళు తెలుసుకుని రావటం. అంతకుముందు రమణమ్మ గారు ఇక్కడికి వచ్చి నెల రోజులుండి ఆవిను ఎడతాను అంటే ఉండు ఉండు అని చెప్పి ఆ రమణమ్మ గారిని ఉంచి ఆవిడ ఉన్నది ఎందుకంటే అన్ని రోజులు ఉన్నప్పుడు భజన పాటలు కొంత వారికి సంగీత పరిజ్ఞానం ఉంటాం చేత అందుకోసం ఉంచారు అక్కడ జరుపుకునేందుకని మేం భావిస్తున్నాం. తర్వాత సత్యనారాయణపురం విజయవాడ వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు ఉండొచ్చి ఎక్కడికి వెళ్ళారమ్మా అని చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పుట్టపత్తి వెళ్ళొచ్చామంటే అరే మళ్ళీ ఇక్కడ తెలిసిన చోట భజన జరుగుతుందా మీరు ఎందుకు వెళ్ళకూడదంటే అయితే నేను పెడతానని చెప్పి వారు రావటం జరిగిన తర్వాత వారితో పాటు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టులు వాయిద్య సహకారాలతో బైన అబ్బాయి గారిని మంచి అనుమతి పాసుకులు ఆయన కూడా వస్తూ ఈ విధంగా సుమారుగా 30-40 మంది ఉన్నారు. కానీ వైవి కుటుంబరావు గారు ఆయన ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు, ఇల్లు కొనుక్కున్నారు. ఒక రోజున సడన్ గా వచ్చేసే ఇక్కడ ఉండు రిజైన్ చేసే అన్నారు. వెంటనే ఆయన రిజిగ్నేషన్ లెటర్ రాసేసి పంపించేసి వాళ్ళు స్వామి వద్దు చేయొద్దంటే వాళ్ళు ఇబ్బందిని పంపించేసేసి ఆ ఇల్లు అమ్మేసేసుకున్నారు. కానీ ఇదంతా జరిగే లోపలే కుటుంబరావు గారు అన్నారు, మన భాస్కర్ రావు గారు ఇళ్ళంతా కూడాను, మరి సంస్థ కొద్దిగా సభ్యులు పెరుగుతున్నారు కాబట్టి మనం ఏదో గీతానికి ఏదైనా సత్యసాయి భజన మండలి అని సత్యసాయి మండలి అని ఇట్లా కాకుండా స్వామివారి దగ్గరికి మనం వెళ్లి వారి ఆశీస్సులు తీసుకుని వారి సంస్థకి ఏ పేరు పెట్టమంటారో అది బాగుంటుందని ఒకరోజు మీటింగ్ వేస్తే 63 మంది, ఇంకొందరు ఎక్కువే ఉండుంటారేమో, 63 మంది సుమారుగా పాల్గొన్నారు. మన స్వామివారి దివ్య సన్నిధిలో చాలా కాలం నుంచి సేవ చేసుకుంటున్న డాక్టర్ కోక రాజేశ్వరం గారు, వారి సోదరులు కోక సాంశరావు గారు, వారి సోదరి రంగమణమ్మ గారు, వారి బ్రదర్ అకామిడేషన్ లో కూడా పనిచేస్తుండేవారు వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా కూడా ఆ యొక్క భజనలకి అవకాశం ఉన్నప్పుడు డాక్టర్స్ గా ఎక్కువ రాలేకపోయినా ఖాళీగా ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా వారు పరిచయం ఉండటం జరిగింది. తర్వాత అక్కడ కొంతకాలం సేవ చేసుకుని తర్వాత స్వామి సన్నిధికి వచ్చి ఇక్కడ వారు సేవ చేసుకుంటున్నారు. అప్పుడు వైవి కుటుంబరావు గారు ఒక సంస్థ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సంస్థ తరఫున వెళ్ళటానికి ఒక 5-6 వారు నిర్ణయించారు. అందులో గోపు రాధాకృష్ణ అయ్య గారని అడ్వకేట్ గారు, కొమ్మారెడ్డి శివరామకృష్ణయ్య గారు, మణిమ్మ గారు ఈహెచ్వి, తర్వాత కొమ్మారెడ్డి శివరామకృష్ణయ్య గారు తల్లిగారు ఈశ్వరమ్మ గారు పుట్టపర్తులనే పర్మనెంట్ గా సాస్ ఇక్కడే ఉంటుండేవారు. ఎప్పుడన్నా విజయవాడకు వచ్చినప్పుడు వారు వచ్చి వారి అనుభవాలు అట్లా ఇక్కడ ఉన్నవాళ్ళు విజయవాడ వచ్చినప్పుడు తెలుసుకుని అట్లా అనుభవాలు చెబుతుండేవాళ్ళు.
కలిసి వచ్చారు ఇక్కడికి స్వామి దర్శనానికి.
స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే రాధాకృష్ణారి గారు వచ్చారు, శివరామకృష్ణయ్య గారు వచ్చారు, కొమ్మారెడ్డి శివరామకృష్ణయ్య గారు, వారు భాస్కరరావు గారు బ్రదర్ గారే, కొమ్మారెడ్డి భాస్కరరావు గారు ఏలూరు. తర్వాత నారాయణ గాంధీ గారు వచ్చారు, తర్వాత ఎస్విఎల్ నరసింహం గారు అంటే మా నాన్నగారు రావాల్సి ఉంది, మా నాన్నగారి పేరు కూడా రాశారు, అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. వారు రాలేకపోయినా వారి తరఫున ఒకళ్ళు వస్తే బాగుంటుంది కదా అని అనుకుని నాకు అప్పటికప్పుడు ఫోన్ చేసి వాళ్ళు అప్పుడే గుంటూరు చేరిపోతున్నారు.
అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
నాకు అప్పుడు వయస్సు 24 ఇయర్స్.
ఇది మీరంతా కలిసి పుట్టపర్తి వచ్చారు?
నేను పుట్టపర్తి వచ్చాం. పుట్టపర్తి 67 జనవరి 20వ తేదీన బయలుదేరి 21వ తారీఖు మధ్యాహ్నానికి చేయడం. చేరి సాయంత్రం భజన అయిన తర్వాత ఒక చోట నిలబడ్డం. స్వామివారు అట్లా వెడుతూ విజయవాడ గ్రూప్ వచ్చింది అన్నారు. రేపు ఉదయం చూస్తాం అన్నారు. తర్వాత మర్నాడు ఉదయం కూర్చున్నాం. విజయవాడ గ్యాంగ్ 10 లోపలికి అన్నారు. వెళ్ళి కూర్చున్నాం. ఇంకా అప్పుడు కూర్చోలేదు, నుంచుని ఉన్నాం. స్వామి అటు ఇటు తిరుగుతున్నారు. మా శివరామకృష్ణయ్య గారిని ఎందుకు వచ్చామని అడిగారు. వారు ఆనందంతో తడబడపడుతూ కమిటీ తరఫున వచ్చామని అన్నారు. అంటే కమ్ టు టేక్ టీ అన్నారు. తర్వాత కూర్చోండి అన్నారు. సుమారుగా గంటన్నర ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మంది ఆధ్యాత్మిక సంస్థ, మత సంస్థ కాదు. కొన్ని సంస్థలు అప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటాయి, మరుగున పడుతూ ఉంటాయి. కొన్ని ఆహ్వాన సంఘాలు ఏర్పడుతూ ఉంటే, మరుగుపడుతూ ఉంటే అట్లా ఉండకూడదు. మనం ఏదైనా ఒక సంస్థను పెట్టుకున్నప్పుడు కంటిన్యూటీ ఉండాలి. కార్యక్రమాలు కొద్దిగా తీసుకున్నా సరే యథాశక్తిగా, వాళ్ళెవరో ఎక్కువ చేస్తున్నారని చెప్పి మనం చేయకూడదు. మన యథాశక్తిగా చక్కగా మనకి హృదయాన్ని స్పందించే విధంగా మనం చేపట్టాలి. తర్వాత భజన మండలి అనే ఇట్లా కాకుండా యూనిఫామ్గా శ్రీ సత్యసాయి సేవా సమితి అని పేరు పెట్టుకోండి. తర్వాత
ఈ సేవా సమితి అన్న నామకరణం చేసింది స్వామి స్వయంగా.
స్వయంగా అది కొన్ని చోట్ల బాంబేలోని అక్కడ 2 నెలల 3 నెలల కింద జరిగి ఉన్నాయి. మంది మటుకు స్వామి వారు స్వయంగా సత్యసాయి సేవా సమితి అని పెట్టుకోండి. అన్ని చోట్ల కూడా అట్లా యూనిఫామ్ గా ఉంటుందన్నారు. ఆ రోజుల్లో రిజిస్ట్రేషన్ అవసరం. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి నేను మీకు ఒక కాపీ ఇస్తాను.
రిజిస్ట్రేషన్
చేసుకోవాలి. ఆ రోజుల్లో మన పక్కన వైవి కుటుంబరావు గారు ఉన్నారు కదా, ఆయన మున్సిపల్ మేజిస్ట్రేట్. కాబట్టి వారు కూడా అన్ని విషయాలు చూస్తారు. మీకు రిజిస్ట్రేషన్కి ఇబ్బంది ఏమి ఉండదు. మీకు రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది అన్నారు. బందర్లో ఉంది సార్ అంటే బందర్ వెళ్ళి ఓ రోజు చేయించుకోండి అన్నారు. నేను, మా నాన్నగారు, శివరామకృష్ణయ్య గారు, ఆర్య గారు, మేమందరం వెళ్ళటం జరిగింది.
దాంట్లోని సభ్యులు ఎవరు ఎన్నుకున్నారు?
సభ్యులు ఏంటంటే, మేము ఏ చిన్న సమావేశం జరిగినా ఒక మినిట్స్ బుక్ లాగా రాసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ 63 మంది సభ్యులు పుట్టపర్తికి వచ్చే ముందర 19వ తారీఖున ఒక మీటింగ్ జనవరి 19న జరిగింది. 20వ తారీఖు బయలుదేరి 21 వచ్చాం. ఆ 19వ తారీఖు మీటింగ్ లో 63 మంది సభ్యులు పార్టిసిపేట్ చేశారు. కేఎల్ రావు గారి దగ్గర నుంచి, కేఎల్ రావు గారి బ్రదర్,
కేఎల్ రావు గారు అంటే ఇరిగేషన్ మినిస్టర్,
ఇరిగేషన్ సార్, వారంతా కూడా అవకాశం ఉన్నప్పుడల్లా వస్తూ ఉండేవారు. మా నాన్నగారికి చాలా, వారి ఫ్యామిలీస్, వారి బ్రదర్స్, సిస్టర్స్ అందరు కూడా వచ్చేవాళ్ళు. ఈ విధంగా ఉన్న తర్వాత అప్పుడు ఎవరెవరు వెళ్ళాలి ఏమిటి అని పేరు నిర్ణయించుకోవడం జరిగింది. అప్పుడు మన
అక్కడ చేసిన మినిట్స్ అన్ని కూడా తీసుకుని
పుస్తకం తీసుకుని వచ్చాం. తీసుకుని వచ్చిన తర్వాత ఆ పుస్తకం స్వామివారి ముందర ఉంచాం. స్వామివారు చూసి ఆ ప్రథమ పేజీలో ఆశీర్వాదములతో బావా అని రాశారు. అది రాసింది 1967 జనవరి 22 స్వామివారి దివ్య సన్నిధిలో ఇంటర్వ్యూ రూమ్ లో విజయవాడ సత్యసాయి సేవా సమితి అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 20 జనవరి 22వ తేదీ వార్షికోత్సవంగా చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సమితికి ఎవరెవరు ఉండాలని స్వామివారు స్వయంగా ఆ పేర్లన్నీ చూసి గోపు రాధాకృష్ణమూర్తి గారిని చైర్మన్ గా ఉంచారు. కొమ్మారెడ్డి శివరామకృష్ణయ్య గారు వారిని వైస్ చైర్మన్ గా ఉంచారు. సెక్రటరీగా మా నాన్నగారు అక్కడ లేరు, లేకపోయినా ఎస్ఎల్ నరసింహం మంచివాడు, చాలా హృదయం మంచిది, 10 మంది వచ్చి ఈ పని చేయమంటే చేస్తాడు, అందువల్ల చాలా బాగా రాస్తాడు, అంజాత అతన్ని సెక్రటరీగా ఉంచండి అన్నారు. అని మన వాళ్ళు ఏమన్నారంటే, వారి అబ్బాయి అంటే, వాడు నాకు తెలుసు కదా అన్నారు స్వామి. ఏమిటి, రాలేదు అన్నారు. రాలేదంటే ఏం చెబుతాం స్వామివారి తెలియంది ఏమి సర్వాంతర్యామి స్వామి మీకు తెలియంది అట్లాగే వచ్చేసాం స్వామి మీకు తమకు తెలియంది ఏమి. తర్వాత జాయింట్ సెక్రటరీగా నారాయణ గాంధీ గారు వచ్చారు కాని మా బ్రదర్ పెద్దవాడు ఉన్నాడండి ఆయన ఉన్నప్పుడు నేను పోస్ట్ ఏమిటండి అనే భావం ఎక్స్ప్రెస్ చేస్తే అయితే మీ బ్రదర్ మనోహర్ లాల్ గాంధీ గారిని జాయింట్ సెక్రటరీగా ఉండమని చెప్పండి అని చెప్పడం జరిగింది.
అవన్నీ డిసైడ్ అయ్యాయి
అవన్నీ ఇంటర్వ్యూ రూమ్ లోనే.
అక్కడి నుంచి అప్పటి వరకు మీ ఇంట్లో భజనలన్నీ జరుగుతుండే.
ఇదే కాకుండా కొంతమంది మెంబర్స్ ని కూడా స్వామి సెలెక్ట్ చేశారు ఆఫీసు బ్యారర్స్ కాకుండా. 67 జనవరి నుంచి 67 డిసెంబర్ దాకా జరిగింది. భక్తులు పెరగటం చేత ఈ కార్యక్రమానికి అనుకూలంగా ఉంటుందని కొమ్మారెడ్డి శివరామకృష్ణయ్య గారి ఇల్లు కొద్దిగా విశాలంగా ఉంటుంది, వారికి చాలా డెడికేటెడ్ అని చేత అక్కడికి మాత్రం జరిగింది.
మొట్టమొదట స్వామివారి దగ్గర సమితి స్థాపన జరిగిన తర్వాత జరిగిన భజనలు మీ ఇంట్లోనే?
మా ఇంట్లోనే.
ఆ తర్వాత పెరుగుతూ పోయింది.
పెరుగుతూ హనుమాన్పేట అని కొమ్మారెడ్డి శివరామకృష్ణ గారి ఇంటికి వెళ్ళింది. 77వ సంవత్సరం దాకా అక్కడ కార్యక్రమాలు నిర్వహించాం. తర్వాత సైక్లోన్ రావటం చేత
దివిసీమ సైక్లోన్
'77లో వచ్చింది. అప్పుడు పై మందిరానికి కొద్దిగా అనుకూల వాతావరణం లేకపోవటం చేత అది కుటుంబరావు గారు అని చెప్పి సత్యనారాయణపురంలో వారింటికి మార్చడం జరిగింది. ఇట్లా కాస్త సభ్యులు పెరుగుతున్నప్పుడు ఎవరిళ్లలో ఎంతకాలమే పెడుతూ ఉంటాం, దీనికి ఏదైనా ఒకటి ఉంటే బాగుంటుందని అనుకున్నారు అనుకుని ఎవరికి తోచింది వాళ్ళు 3 స్థలాలు సెలెక్ట్ చేశారు. ఒక రోజున మీటింగ్ వేసుకున్నాం. ఆ మీటింగ్ వేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్క స్థలం గురించి చెబుతున్నారు. మా బంధువే దూర బంధువు ఒక ఆయన తెంజల్ల శర్మగారు అని చెప్పి ఆయన నన్ను పక్కకు పిలిచి మా ఇంటి పక్కన స్థలం ఉంది, మీరు అప్పుడే బయట పెట్టద్దు మీ మనస్సులో ఉంచు.
అంటే ఆయన స్థలమేనా?
ఆయన స్థలమే. చెవిలో వేస్తున్నాను. మా కుటుంబ సభ్యులు నా మాట కాదనరు కానీ మేజర్స్ కాబట్టి నేను చేసే పని వాళ్ళకు కూడా ఒకసారి చెబితే బాగుంటుందనే ఉద్దేశంతో అని చెప్పి వాళ్ళే చెబితే నాన్నగారు అట్లాగే చేయండి అన్నారు. తర్వాత ఈ 3 స్థలాలు స్వామికి చెబితే బంగారు దూరం వద్దు.
అంతా కలిసి వచ్చారు అప్పుడు?
అంతా కలిసి వచ్చారు మన అచ్చిరాజు గారు, విశ్వనాథం మన కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ విశ్వనాథం గారు, అప్పుడు అచ్చిరాజు గారు, శ్రీరామకృష్ణయ్య గారు, ఈ 3 స్థలాల వాళ్ళు అందరూ వచ్చారు. వస్తే ఈ శర్మగారి స్థలం ఆయన హృదయపూర్వకంగా ఇస్తున్నానన్నారు, అది తీసుకోండి, అది మరీ సిటీకి దూరము కాదు మరీ దగ్గర కాదు, ప్రశాంతంగా ఉంటుంది, మహిళలు వస్తారు కదా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉండాలి. శర్మగారు న్యాయంగా నేను స్వామికి డొనేషన్ చేయాల్సిన వాడిని కానీ పిల్లాది ఎలా ఉంటాను చేత నేను చేయలేక నేను చాలా కన్సెషన్ ధరికిస్తానని చెప్పి అప్పుడు స్వామివారు బంగారు నీకేమి ఎట్లా చేయాలంటే అప్పుడు అచ్చిరాజు గారు అన్నారు స్వామి ఏమవసరం లేదు మీ ఆశీర్వాదాలు మీ అనుగ్రహం కనుక ఉన్నట్టయితే అవి మేము చూసుకుంటాం స్వామి పరిస్థితులు మాకు అనుకూలిస్తాయన్నారు. అట్లా వారి ఆశీర్వాదంతో శర్మగారు ఆనందంతో వారి శ్రీమతి గారు కూడా వచ్చారు. ఆ దంపతులతోనే శంకుస్థాపన కూడా చేయించాం. నెమ్మదిగా మందిరం కట్టడం జరిగింది. ఆ మందిరం కడుతున్నప్పుడు గుంటూరు వాళ్ళతో కాస్త రెడీ అయ్యింది, మంది కాస్త ఆలస్యం అవుతూ ఉంటే
గుంటూరులో కూడా మందిరం అప్పుడు కడుతుండేవారు
కూడా మందిరం అప్పుడు కడుతున్నారు. మన మందిరం కాస్త ఆలస్యం అవుతుంది, ఈ ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో కట్టట్లేదు అనేటువంటి ఆచరాజు గారు ఆందోళనలో ఉన్నారు. అప్పుడు స్వామివారి దగ్గరికి వచ్చి ప్లాన్ చూపించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, ఏంటి బంగారు కంగారు పడుతున్నాం అంటే ఏం లేదు స్వామి ఇట్లా లేట్ అవుతుందంటే ఏం వాళ్ళు స్వామి చూసుకుంటారు ఏంటి ఏమన్నా తక్కువైందా ఏమక్కలే స్వామి ఆశీస్సులు ఉంటే చాలని చెప్పి ఆ విధంగా ఆశీస్సులు తీసుకుని రావటం. ఇంటికి ఫోన్ చేసి స్వామి ప్రేరణ ఎవరైనా అటు వచ్చినప్పుడు రండి అని చెప్పి మనం కలెక్ట్ చేసేవాళ్ళం కాదు. ఆ విధంగా
విజయవాడలోనే
అట్లా వాళ్ళంతటి వాళ్ళే భక్తులే ఆ విధంగా ఇవ్వటం అది జరగడం జరిగింది. ఈ రెండింటినీ కూడా స్వామివారు స్వయంగా దివ్యహస్తాలతో ఇచ్చేసి ఆవిష్కరించడం జరిగింది. ముందు హైదరాబాద్ ఇచ్చారు. హైదరాబాద్లో వాతావరణం అనుకూలించక కాస్త ప్లేన్ లేట్ అయింది. తర్వాత గన్నవరంలో దిగారు విజయవాడ దగ్గరలో, అక్కడి నుంచి వచ్చారు. అప్పటికక్కడ అన్ని ఇల్లు లేవు, ఓపెన్ గ్రౌండ్స్ ఉన్నాయి. అబ్బో జనం నేల మీద పడిపోతాయా అన్నట్టుగా విశేషమైనటువంటి జనం, చుట్టుపక్కల రోడ్లు ట్రాఫిక్ మొత్తం అయిపోయింది. స్వామి అక్కడి నుంచే దిగి నడిచి వచ్చేసారు. దారిలోనే కొంతమంది వీపులు ఇవ్వటం, ఒక అక్షరాభ్యాసం చేసి అక్షరాభ్యాసం చేసిన వాళ్ళల్లో మా మేనేజర్ ఉన్నాడు. తర్వాత ఆ విధంగా చేసి మళ్ళీ మా డాబా మీదకి వచ్చారు. అక్కడ మా షామియానా చేసుకోవచ్చు, కూర్చోబెట్టాం.
అప్పటికి మందిరం పూర్తిగా కట్టడం అంతా
అయిపోయింది, కానీ పై భాగం అవ్వలేదు, కింద భాగం మందిరం. పైన స్వామి వచ్చేప్పుడు ఉంటాను గది అదంతా కూడా అంతవరకు ఏర్పాటు చేశారు. ముందు ఎక్స్టెన్షన్ చేయలేదు, అంతవరకు చేశారు. స్వామివారు అంతా తిరిగారు, పైకి వచ్చారు, తన రూమ్ లో కూర్చున్నారు. అవతల రాహుకాలం వస్తుంది, నేను గుంటూరు వెళ్ళాలి, అది ఓపెన్ చేయాలని చెప్పి.
ఏ సంవత్సరం ఇది?
ఇది 1983 ఏప్రిల్ 6వ తేదీ.
విజయవాడలోని మందిరాన్ని ఇనాగురేషన్ చేసి దాని తర్వాత గుంటూరు వెళ్లారు.
దాని తర్వాత గుంటూరు వెళ్లారు. గుంటూరు వెళ్లి అక్కడ ఉపన్యాసం ఇచ్చారు, భోజనాలు అన్ని కూడా అక్కడ చేశారు. అక్కడి నుంచి అత్త ఏలూరు, రాజమండ్రి, కొవ్వూరు అట్ట వెళ్ళడం జరిగింది. స్వామివారు ఎప్పుడన్నా తేడుకున్నప్పుడు, వెళ్లేటప్పుడు కానీ, తిరుగు ప్రయాణంలో కానీ, ఏరోడ్రోమ్ లో అక్కడ భజన చేస్తుండేవాళ్ళం. స్వామివారు అక్కడికి వచ్చి ఆశీర్వదిస్తుండేవారు. తర్వాత అంతకుముందు 68 సుమారుగా 69 ఆ ప్రాంతాల్లో స్వామివారు ఏలూరు వైపు వెడుతూ ఒక సాయంత్రం విజయవాడ హనుమానపేటలో మన సమితి దగ్గరికి వచ్చి సాయంత్రం ఆగి అందరికీ తెలుసు. కానీ ఎవరికి చెప్పలేదు. హఠాత్ జనం వచ్చేశారు, ధర్మ జనం వచ్చేశారు. వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్లీ జనవరి 26న, ఇది డిసెంబర్ 16 అనుకుంటాను, జనవరి 26న రిపబ్లిక్ డే, ఆ రోజు విజయవాడలో మీటింగ్. ఆ హనుమాన్పేటలోనే మన సమితి పక్కనే ఒక స్కూల్ ఉంది, ఆ స్కూలు గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. స్వామివారు ఆ పైనుంచి వస్తున్నప్పుడు దారిలో భక్తులందరూ కూడా స్వామివారి రాకని గమనించి ఎక్కడెక్కడ అడ్డగించి రావటంతో ఇక్కడ చేరుకునేటప్పటికి ఆలస్యమైంది. అప్పుడు స్వామివారు ఉపన్యాసం ఇచ్చారు. స్వామివారి ప్రసంగానికి అందరూ ఆనందమయ్యారు. అక్కడ రాత్రి మణిమ గారింట్లో, శివరామకృష్ణయ్య గారింట్లో ఆ నైట్ స్టే చేశారు. మర్నాడు ఉదయం ఆయిరిపల్లి వెళ్లి అత్తగా వారి యొక్క పర్యటన గావించుకున్నారు. సంస్థ కార్యక్రమాలు, విద్య గాని, వైద్య గాని, మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గాని ఈ రోజుకి కూడాను అంత ఇంత అయినట్టుగా ప్రవర్ధమానమే.
ప్రస్తుతం విజయవాడలో ఎన్ని సమితులు ఉన్నాయి?
విజయవాడలో సమితులు 3 ఉన్నాయండి. 3 సమితులు ఉన్నాయి.
అన్నిటికన్నా ఓల్డెస్ట్ ఏమో?
ఓల్డెస్ట్ ఇది సీతారాంపురం సమితి. ఇది తర్వాత మన వారి పెద్దవారి యొక్క సూచనలను అనుసరించి దూర ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి దగ్గర ఇక్కడికి రాకుండా ఎక్కడికెక్కడికి మనం చేస్తే వాళ్ళకి అందుబాటులో ఉంటుందని చెప్పి 3 సమితులను ఏర్పాటు చేశారు.
ఎక్కడంటే
ప్రసాదంపాళ్ళు మంది వృద్ధాశ్రమం ఉందండి. మంది వృద్ధాశ్రమం దీనజోర్ధన పథకం నడుస్తుంది. అక్కడ మనకి సమితి ఒకటి పెట్టారు. ఆ స్థలం, అది వృద్ధాశ్రమం ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు డాక్టర్ కేవీ చలపతిరావు గారు, చాలా స్వామి భక్తులు, మెడికల్ క్యాంప్ అంతా ఆయనే, మా మెడికల్ క్యాంప్ కన్వీనర్, డాక్టర్స్ ని తీసుకురావటం కానీ, వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ, వాళ్ళకు వచ్చినటువంటి శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేయటం కానీ, సిరీస్ ఇటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి కంపెనీల దగ్గర నుంచి మందులు తెప్పించి, అప్పటి నుంచి కూడా 67 నుంచి కూడా ఈ విధంగా మెడికల్ క్యాంప్స్, ఒక సాంబశివరావు గారు, రాజశ్రీ గారు, వీళ్ళందరూ కూడా అట్లా చేస్తూ చేస్తూ తర్వాత వీళ్ళు స్వామి దగ్గరికి వచ్చారు. ఇప్పటికి కూడా మా చలతరావు గారు, ఎన్ సత్యనారాయణ గారు డాక్టర్ గారు, వీళ్ళంతా కూడా మెడికల్కి కన్వీనర్స్ గా ఉండి ఇట్లా వృద్ధాశ్రమం పెడదామని అనుకుంటే డాక్టర్ చలతరావు గారు హార్డ్ క్యాష్ తో స్థలం కొని ఇచ్చారు. నెమ్మదిగా భక్తుల యొక్క దీంతో బిల్డింగ్ కట్టుకోవడం, అక్కడ దీనజనార్దన పథకం, వృద్ధాశ్రమం.
ఎంతమంది మెంబర్స్ ఉన్నారు
వృద్ధాశ్రమంలో? 9 మంది ఉన్నారండి.
దీనజన పథకంలోని?
దీనజనార్దన పథకంలో కూడా 10 మంది సుమారుగా ఉంటారు. వాళ్ళంతా కూడా మంచి విద్యావంతులయ్యి వాళ్ళకి కావాల్సిన చదువులు చెప్పిస్తూ మంచి ఉన్నతిలో ఉన్నారండి, చక్కగా నడుస్తుంది.
ఇది కాకుండా ఇంకేమైనా మీకు వ్యక్తిగతమైన అనుభవాలు ఉన్నాయా?
వ్యక్తిగతమైనటువంటి ఇవి సంస్థాపరం అనుకోండి. ఇప్పుడు సమితి పెట్టక ముందు 62 నుంచి వస్తుండేవాడిని. వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి సేవా కార్యక్రమాల్లో అప్పుడు మనం నీళ్లు అవి అందుకోవటం, ఈ ఇటుకలు ఇట్లాంటివన్నీ కూడా
మోకలికి నీళ్లు పోయడం
పోయటం, తర్వాత ఎఫ్డీస్ స్వామి ఒకసారి చెప్పారండి, ముందు ఉపన్యాసం ఉండేది, తర్వాత ఉపన్యాసం ఉండేది, లోటుపాట్లు చూతుండేవాళ్ళు. మీరు ఎంటీస్ అంటే క్రికెట్ బాల్ ఆడినట్టుగా వేస్తున్నారు ఎవరికైనా.
ఎంటీస్ అంటే,
ఎంటీస్ అంటే ఖాళీ బిందులు, ఖాళీ బిందులు ఒకరు అట్లా వెళ్లేవాళ్ళ ఇట్లా వచ్చినప్పుడు. మీరు క్రికెట్ లాగా అట్లా వేస్తున్నారు ఎవరికైనా తగలదా, చక్కగా అందించుకోవాలి, చక్కగా చేసుకోవాలి చేసే పని అని చెప్పి ఇట్లా కొన్ని సూచనలు, అది అక్కడ అట్లా జరిగింది ఇట్లా జరిగిందని అట్లా అయిన తర్వాత చెప్పేవారు. ముందుగానో కొంతమంది సెలెక్ట్ చేసేవారు. ఒకసారి నాకు లభ్యమైంది, కానీ తర్వాత అపెండిసైటిస్ ఆపరేషన్ అయిన తర్వాత నేను దసరాకు వచ్చాను, స్వామివారి సెలెక్ట్ చేస్తుండేవారు, నన్ను చూశారు. చూసి ఈ టూర్ వద్దులే బాబు, ఆరోగ్యం బాగుండలేదన్నారు.
మీరు చెప్పకుండానే?
ఏం చెప్పలేదు, వరుసగా వచ్చేవారు, వచ్చి సెలెక్ట్ చేసేవారు. ఆ సెలక్షన్ లో వీళ్ళకి ఎవరికి జ్యూషన్ చెప్పేవారు. మేమంతా మా రమణరావు గారు, తర్వాత దివిజీ కృష్ణమూర్తి గారు, తర్వాత డాక్టర్ గారు ఒక ఆయన లావుగా ఉండేవారు, వీళ్ళంతా ఉండేవాళ్ళు, వీళ్ళందరితో కలిసి చేస్తుండేవాళ్ళం. తర్వాత నెమ్మదిగా సంస్థ ఫారం అయిన తర్వాత వరుసగా కార్యక్రమాలకి రావటం, ఈ రౌండ్ బ్లాక్స్, నార్త్ బ్లాక్స్, క్యాంటీన్, స్టేడియం, కులవంతాలు, ఇవన్నీ కూడా కొంతవరకు సేవాభాగ్యం చేసుకోవటం జరిగింది. కానీ స్వామి 2009 స్వామి సమాధి అయ్యేంత వరకు కూడా దర్శనం చేసుకోవటం, సేవ చేసుకోవటం జరిగింది. స్వామి ఒకసారి అంతకుముందు టూర్ వెళ్ళి వచ్చారు, మేము అప్పటికి వచ్చాం, కొద్దిగా పెయిన్గా ఉంటే శుక్రసారి తెలుసు చూపించుకోమని మా డాక్టర్ గారు చెబితే, ఇక్కడికి వస్తే మీరు చెకప్ చేసి కొద్దిగా బ్లాక్స్ ఉన్నాయి, కానీ మీకు 60 ఇయర్స్ దాటినాయి కాబట్టి మేము ఆపరేషన్లు కానీ ఫర్దర్ టెస్ట్లు కానీ చేయటానికి ఉండదు, మీ ఫ్యామిలీ డాక్టర్ గారి యొక్క సలహా తీసుకుని మీరు చక్కగా ఫర్దర్గా ఏం చేయాలో ఎక్కువ ఈసీజీ అన్నీ తీశారు, మందులు అన్నీ రాసి ఇచ్చారు, నెక్స్ట్ ఏం చేయాలో కూడా మన వాళ్ళు సూచించారు. తర్వాత నేను స్వామివారికి మా చల్తరావు గారు ఈసీజీ చూసి ఆయనకి డౌట్గా ఉండి కార్డియాలజిస్ట్ రమేష్ గారికి పంపించారు. రమేష్ గారు ఈసీజీ యాంజియోగ్రామ్ తీసి బ్లాక్స్ ఉన్నాయి, 40-45% ఉన్నాయి, మీరు కనుక జాగ్రత్తగా ఉంటే మందుల మీద మనం చూద్దాం. యాంజియోగ్రామ్ తీసేటప్పుడు నేను అన్నాను, కొంతమంది సలహా ఇచ్చారు, యాంజియోగ్రామ్ చేసేటప్పుడే మీకు స్టంట్ బైపాస్ చేసేస్తామంటారండి అన్నారు డాక్టర్ గారు. మరి ఇట్లా ఉన్నాయి అంటున్నారు కదా, ఆపరేషన్ మరి చేస్తారా, స్టంట్ వేస్తారా, ఏమిటని మీరు చెప్పినవి ఏమీ వేయం, పర్సంటేజ్ ఎక్కువ ఉంటే వాటిని బట్టి ఆడతాం, ఇది ఉంటే మెడిసిన్స్ తో చూస్తాం.
స్వామిని మీరు ప్రార్థించలేదు ఈ విషయంలోని?
ఈ ఎప్పుడైతే ఈసీజీలో తేడా ఉందన్నారు, పుట్టబర్తికి వచ్చిన తర్వాత కూడా కొద్దిగా మీకు ఉందండి అని చెప్పారు. హే స్వామికి వరుసగా లెటర్స్ రాయటం వల్ల, లెటర్స్ అంటే ఫ్యాక్స్, లోగడైతే ఏ సమస్య వచ్చినా రిజిస్టర్డ్ పోస్ట్ టెక్నాలజీమెంట్తో ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాడిని. స్వామివారు స్వయంగా వారి దస్తూరితో శ్రీ సత్యసాయి బాబా అని డేట్ వేసి పంపించారు. అవన్నీ తలుచుకుంటే
ఎకనాలజీమెంట్స్ మీ దగ్గర
ఉన్నాయా? తీసుకొచ్చాను, తమకు చూపిస్తాను. తర్వాత తర్వాత ఎక్కువైపోయి మామూలుగా రబ్బర్ స్టాంప్స్ వేయటం అవి కూడా ఉన్నాయండి చెప్పిద్ది. తర్వాత తర్వాత ఏం చేస్తున్నానంటే ఫ్యాక్స్ ఇస్తున్నానండి, సమస్య వస్తే ఫ్యాక్స్ ఇచ్చేయటం, ఇక ఇట్లా ఉంది ఫ్యాక్స్ ఇచ్చేయటం. మా ఫ్యామిలీ డాక్టర్ గారు చూసి రైట్ బాగుంది, ఈసీజీ బాగుంది అంటాం, ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్ళండి ఆ నల్లయింది అంటాం, ఆయన దగ్గరికి వెళ్ళాం, వెడితే ఆయన చూసి ఏం పర్వాలేదు మందులు వాడుకోండి, స్వామి ఉన్నారు మన డాక్టర్ ఉన్నాడు ఏం పర్వాలేదు అని ఆయన కూడా చెప్పడం. ఈ విధంగా ఈ సమస్య కూడా స్వామివారు ఉన్నప్పుడే, స్వామివారు సమాధి చెందిన తర్వాత కూడా ఫ్యాక్స్ ఇస్తుంది స్వామివారు ఉన్నారు, ఇంతవరకు ఈ విధంగా ఆరోగ్యంగా
స్వామివారు ఉన్నారు, మనతో ఉంటారు, ఎప్పుడు ఉంటారు.
ఇకపోతే మా సిస్టర్ భవానీ, మా అమ్మగారు పుట్టపర్తికి గురు పౌర్ణమికి వచ్చినప్పుడు స్వామివారు వారికి ఇంటర్వ్యూ అనుగ్రహించారు, అనుగ్రహించినప్పుడు మా సిస్టర్ నేను పరీక్షకు వెళ్లాను నంబర్ ఇదని చెబితే అది కాదు మాంగళ్యం అన్నట్టుగా వారు సూచించారు. మంచి సంబంధం వస్తుంది, మంచి భర్త వస్తాడని చెప్పారు. ఈ సమయంలోనే మేము ఫోన్ కొత్తగా కనెక్షన్ తీసుకోవటం జరిగింది. ప్రప్రథమంగా స్వామివారితో మాట్లాడాలి అనేటువంటి ఆకాంక్ష ఓ పక్కన, భయము ఓ పక్కన, భక్తి విశ్వాసాలు. ఆ రోజుల్లో ఏంటంటే ట్రంక్ కాల్స్ ఎక్స్చేంజ్ ఉండేది. సనాతన సారంలో నంబర్ చూసుకుని ట్రంక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు శ్రీ స్వామివారు మాట్లాడుతున్నారు మాట్లాడండి అన్నారు. ఒక రకమైన గుగుర్పాటు, ఆనందం, భయం. నేను మా అమ్మగారు మా చెల్లెలు పట్టుపట్టు వచ్చారు స్వామి అంటే నేను చూశాను అన్నారు. తర్వాత వారు చెప్పేది నేను అనేది వినపట్లేదు. స్వామి తమ ఆశీర్వాదాలు ప్రార్థిస్తున్నానని చెప్పాను.
విజయవాడ నుంచి మాట్లాడారు?
విజయవాడ నుంచే మాట్లాడారు.
స్వామితోటి ఫోన్ లో మాట్లాడగలగడం అన్నది చాలా మరుపురాని సంఘటన.
ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. తర్వాత మంచి సంబంధం వస్తుంది అన్నారు. సంవత్సరం గడిచింది, రాలేదు. నేను మళ్లీ వెళ్లినప్పుడు స్వామివారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
ఆ రోజుల్లో సాధారణంగా మీరు విజయవాడ నుంచి పుట్టపర్తి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ దొరుకుతూ ఉండేదా?
సామాన్యంగా ఒకసారి దొరికేది, ఒకసారి దొరకదు. కానీ మొత్తం మీద ఒక సుమారుగా 6-8 ఇంటర్వ్యూలు, 2-3 గ్రూప్ ఇంటర్వ్యూస్ జరిగినాయి.
చాలా అదృష్టం.
నేను ఆ రోజుల్లో వచ్చినప్పుడు స్వామివారి వరండా ఇంటర్వ్యూ రూమ్ లో ఉంచుకోండి, అక్కడే పడుకునేవాళ్ళం. మా బస ఈ చివర వేసుకునేవాళ్ళం. పొద్దున్న స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు బెడ్డింగ్ అది చుట్టేసేసి ఒక పక్కన పెట్టేసేవాళ్ళం. రాత్రి మళ్ళీ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ అక్కడే పడుకునేవాళ్ళం, చెట్టు కింద పడుకునేవాళ్ళం.
ఎంతమంది ఉండేవారు భక్తులు ఆ రోజుల్లోని?
మాకు భాస్కర్ రావు గారు, వెంకటేశ్వరరావు గారు, నేను, దశావతారం గారు కూడా ఇక్కడ ఉంటూ ఉండేవారు. మేమందరం కలిసి వరండాలో పడుకునేవాళ్ళం.
సాధారణంగా భక్తుల సంఖ్య ఎలాగుండేది ఆ రోజుల్లోని? స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది సంఖ్యలో వచ్చేవారు?
వేలల్లో ఉండేవారు.
ఈ వేలల్లో వచ్చిన వాళ్ళంతా కూడా పైన చెట్ల కింద పడుకునేవాళ్ళు?
చెట్ల కింద పడుకునేవాళ్ళు, మేము పడుకునేవాళ్ళు. మనకి అవకాశం వరండాలో పడుకుంటున్నాం, అది స్వామిగా ఏం అనలేదు. అంతవరకు పడుకున్నా తర్వాత బాగుండదని చెప్పి తర్వాత బయట పడుకోవడం ప్రారంభించాం. తర్వాత స్వామివారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి మా చెల్లెల వివాహ విషయం అనగానే మానవుడికి మరుపు గాని మాధవుడికి మరుపు కాదు అన్నారు. మంచి సంబంధం వస్తుంది, ఏం ఆందోళన చెందనవసరం లేదన్నారు.
మీ ఆతృత
మాది.
కానీ స్వామి స్పష్టంగా చెప్పారు,
స్పష్టంగా చెప్పారు, మానవుడికి మరుపు గాని మాధవుడికి మరుపు లేదు. తర్వాత రావటం, కొద్ది రోజుల్లోనే సంబంధం నిశ్చయం అవటం, కళ్యాణ మండపాలు ఖాళీగా లేకపోవటం, ఎక్కడ చేయాలో తెలియదు, సైకిలును అయినప్పటికీ డాబా కొద్దిగా పెద్దది.
మీకు గుర్తుందా ఏ సంవత్సరం?
69వ సంవత్సరం డిసెంబర్. బాగా సైకిలును, హెవీ రెయిన్ఫాల్, డాబా విశాలంగా ఉంటుంది. పని కనీసం మన కళ్యాణ మండపాలు దొరకపోయినా వాళ్ళు చాలా వైభవంగా చేయాలన్నారు. పని కనీసం పైన వేద్దామంటే సామ్యానా వాళ్ళు ఇంత హెవీ రెయిన్ఫాల్లో మేము వేయండి, మీకేం ఉపయోగం లేదన్నారు. వీడిదో మా ఫ్యామిలీ డాక్టర్ గారు బసవపొన్నమ్మ గారి ఇంట్లోనో కాస్త విశాలంగా ఉంటే అక్కడ ఏర్పాటు చేశాం. మా అమ్మగారు ఈ విధంగా ఆందోళన చెందుతుంటే స్వామివారు కళ్ళో దర్శనమిచ్చి ఇక్కడే అన్నారు. తల్లారు లేచి స్వామి ఇట్లా అన్నారు. చివరికి ఆ వర్షం అట్లాగే ఉంది. ఆ భజన హాల్లో మేము భజన చేసుకుంటూ ఉండేటువంటి హాల్లోనే ఆ వివాహం జరిగింది.
మీ ఇంట్లోనే వివాహం జరిగింది?
ఇంట్లోనే వివాహం.
ఏ కళ్యాణ మండపం
ఏమీ లేవు సార్. వచ్చిన బంధువులు గొడుగులు వేసుకుని బయట ఉండి చూసి ఆశీర్వదించి అని ఇది స్వామివారి కనుగ్రహం. ఈ విధంగా మా కుమారుడు కాని మా అమ్మాయి కాని వాళ్ళ పిల్లలు కాని వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క సాన్నిధ్యంలోనే గడుపుతున్నారు. మా మనవరాలు అమ్మాయి కూతురు తేజస్వి సాయి స్వామివారి కనుక ఇక్కడ 1వ క్లాస్లో చేరి 12వ తరగతి వరకు చదువుకుంది. ఆ అమ్మాయికి బెంగళూరు వెళ్లినప్పుడు వరలక్ష్మి వ్రతం అయింది. ఆ రోజు శుక్రవారం అయింది. అన్నప్రాసన పుట్టు వెంట్రుకలు తీయించుకోవాలనుకున్నారు. కానీ
ఆ అమ్మాయి చిన్నప్పటి విషయం
ఆ స్వామివారు అంతవరకు వచ్చి ఆగిపోయారు. వీళ్ళు ఆందోళన చెందారు. కానీ అక్కడున్న వాళ్ళు చెప్పారు, వాళ్ళు శుక్రవారం అని ఆగేరామనండి అన్నారు. రేపు కూర్చోండి అని అన్నారు. మన్నాడు కూర్చుంటే వచ్చేసి ఈ మా అమ్మాయి ఆనందంలో ఉంటే అడిగి కత్తిరి తీసుకుని పుట్టు వెంట్రుకలు తీసి అన్నప్రాసం చేసి మళ్ళీ కత్తిరి తీసుకోమని ఇచ్చారు. ఇటువంటి ఆనందాన్ని పొందారు. మా మనవడు మా అమ్మాయి కొడుకు అన్నప్రాసం చేశారు, పేరు అడిగాం, తరువాత అన్నారు. ఆ తరువాత అన్న దానికి స్వామి ఏ విధంగా దానికి స్టిక్ అయ్యారా, ఎట్లా నిలబెట్టుకున్నారా అనేటువంటి ఇది మాకు కలిగింది. సరే, ఒకసారి మహిళలంతా కూడా యూత్ అంతా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మా అమ్మాయి కూడా రావటం జరిగింది. జరిగినప్పుడు స్వామి మీరు పేరు పెడతామన్నారు, తర్వాత అన్నారు అంటే ఏమని పిలుస్తున్నారు అంటే సాయి అని పిలుస్తున్నారు. బానే ఉంది కదా, అదే ఉంచుకోండి అన్నారు. కాదు స్వామి, మీరు పెడతామన్నారు, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని బాధపడుతుంటే ఆయన కొంత దూరం వెళ్లి వెనక్కి వచ్చి గుణరంజన్ అని పేరు పెట్టారు. చూడండి, 3వ సంవత్సరం వెళ్ళబోతోంది, పేరు పెట్టారు. స్వామి సృష్టించి మన సంస్థకి సత్యసాయి సేవా సమితి విజయవాడ వారికి ప్రేమలింగం శివలింగం ఇచ్చారు. ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది. సెప్టెంబర్ 21 పుట్టినరోజు, ఆ రోజున అభిషేకం బుక్ చేసుకున్నారు. ఇది 19వ తారీఖు జరిగింది, సెప్టెంబర్ 19. ఈ 19వ తారీఖున గుణరంజన్ అని పేరు పెట్టారు. నాకు రాత్రికో ఫోన్ వచ్చేసింది, వెంటనే అభిషేకంలోనూ గుణరంజన్ రాయించేశాను, స్కూల్లో అటెండెన్స్ రిజిస్టర్లో గుణరంజన్ అని చెప్పి రాయించాం. ఈ విధంగా స్వామి మా కుటుంబ సభ్యులు, మనవళ్లు, మనవరాళ్లు అందరికీ కూడా, ఇప్పటికి కూడా మేమందరం కూడా వారి యొక్క దివ్య సన్నిధి, వారి యొక్క దివ్య దీంతోనే మేము గడుపుతున్నాం.
చాలా బాగుంది అనుభవాలన్నీ. మీ కుటుంబంలో సభ్యులందరికీ కూడా స్వామి చెంతనే అన్నప్రాసన, అక్కడే నామకరణం అన్ని జరిగాయి.
అన్ని కూడా
చాలా అదృష్టవుతుంది. మీరు
మా పిల్లలకి, మా మనవరాళ్ళకి, మనవాళ్ళకి అందరికీ కూడా.
సాయిరాం.
సాయిరాం సార్.
విన్నారుగా, ఈ భక్తునికి స్వామి అనుగ్రహించిన అనుభవాలు. ఇలా ఎంతో మంది భక్తులు స్వామిని పరిపరి విధాలుగా కొలుస్తూ తమ ఇలవేల్పులుగా, తల్లిగా, తండ్రిగా, ఒక స్నేహితుడుగా భావిస్తూ ఒక దివ్యానుబంధాన్ని భగవంతునితో ఏర్పరచుకుంటున్నారు. ఇది సాయి భాగవతం కాకపోతే ఇంకేమిటండి. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజారి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి వేదం శిక్షణా తరగతిని వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యండి. జై సాయిరాం.